లేక ఆయన ప్రత్యక్షంగా కనబడితే ఆయనకి, ఆయన భక్తులలో ఎవరికి నమస్కరించినా అది వందనమే. భగవద్భక్తులకి నమస్కరిస్తే భగవంతుడు తనకు నమస్కరించినంత ఆనందం పొందుతాడట. నాకంటే నా భక్తులకు ముందు నమస్కరించండి, నా భక్తులు నాకంటే గొప్పవాళ్ళు. ఎందుకంటే నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను, లేక నాహం చాపిచ మందిరే, నేను దేవాలయాల్లోనే ఉంటాను అనుకుంటున్నారేమో, అందులో మాత్రమే ఉండను సుమా, మరి ఎక్కడుంటాను? మద్భక్తాహ ఎత్రగా యంత్రి తత్ర తిష్టామి నారద, నా భక్తులు నా గురించి ఎక్కడ పాడుతూ ఉంటే, ఎక్కడ కథలు చెబితే అక్కడ ఉంటానన్నాడు. అంటే ఇక్కడ ఉన్నాడు ఆయన, ఆయన భక్తులు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన భక్తులకి, ఆయన యొక్క అర్చకులకి మనం నమస్కరిస్తే చాలు, పూజిస్తే చాలు, ఆయనకి వందనం చేసినట్టే, ఆయన్ని పూజించినట్టే. ఇంకా దాస్యం, సేవకుడిలాగా ఆయన దగ్గరికి చేరి దాస్యం చెయ్యాలి. చిన్న చిన్న పనులు కూడా విసుక్కోకుండా చెయ్యాలి. దాస్యం దగ్గరకు వచ్చేసరికి మామూలు సేవ కాదు అది, సేవలో ఉచ్చస్థితి ఉంటుంది. దాస్యంలో ఉచ్చస్థితి ఉండదు. ఎంగిరి తొడవడం దగ్గర నుంచి, గుడిని తొడవడం దగ్గర నుంచి, పేడ తీయడం దగ్గర నుంచి, ఇవన్నీ చెయ్యాలి. గుళ్ళోకి వస్తున్నాం మనం, ప్రదక్షిణ చేస్తుంటే పాతినుము ఉంది. ఆ పాతినుము ఎవరో యజమానులు తీయక్కర్లా, మనం కూడా తీసి పక్కకు పెట్టి పక్కవాళ్ళు గుచ్చుకోకుండా చేస్తే అది ఆయనకి దాస్యం చేసినట్టే. కానీ ఎవడకోడే అమ్మో కడ్డి అని దాని జోలికి వెళ్లకుండా వీడు వెళ్ళిపోతాడు. ఆ కడ్డీలు పక్కకు తొయ్యాలి మనం. అక్కడ సిమెంట్ అడ్డంగా ఉంటే మనం తుడుచుకోవాలి. ఇవన్నీ మనం చెయ్యాలట. అలా చేస్తే దానికి దాస్యం అని పేరు. భగవంతుని యొక్క భక్తులకి పనికి మాలిన వాళ్ళం కింద భావించుకుని మనల్ని మనం సేవ చేయాలి. అన్ని రకాలైనటువంటి పనులు చేసి పెట్టాలి. దానికి ఏమని పేరు? దాస్యం. సాయంకాలం కాగానే ట్యాప్ వస్తుంది, మంచినీళ్ళు వస్తున్నాయి, గురువుగారికి పాపం మంచినీళ్ళు పడదాం అని వచ్చి రెండు బకెట్లు పట్టుకొచ్చి నా డ్రమ్ములో పోసి పెడితే అది దానికి సేవ చేసినట్టే. అందరూ ఒకేసారి రాకండి. మొత్తం మీద ఇవన్నీ దాస్యం. సఖ్యం, ఆయనతో స్నేహం. భగవంతుడితో స్నేహం అంటే అర్జునుడికి దక్కింది, కృష్ణుడితో తిరగలిగాడు. కానీ అందరికీ దక్కుతుందా అంటే భగవద్భక్తులతో స్నేహం చేస్తే అది ఆయనతో స్నేహం చేసినట్టే. ఆయన యొక్క భక్తులతో, ఆయన యొక్క సేవకులతో, ఆయన అర్చకులతో, ఆయన కథలతో, ఇవన్నిటితో స్నేహం చేయటమే ఆయనతో స్నేహం అంటే. ఆయన మీద ఇష్టం పెంచుకోవటమే స్నేహం అంటే. ఆత్మ నివేదనం, ఇంకా చివరికి వచ్చరికి ఇవన్నీ అక్కర్లా, నా సర్వస్వం ఆయనదే అని సమర్పించాలి. పై కబుర్లు చెబితే కాదు. ఒక ఆవిడ వచ్చింది, గురువుగారు నా సర్వస్వం మీదేనండి, అయితే ఓ 10 రూపాయలు ఇవ్వమన్నాను. అది ఒక్కటి అడక్కండి. 10 రూపాయలు అడిగితే మళ్ళీ జీవితంలో కనపడరు ఎదురుగుండా. అప్పుడు అది సర్వ నివేదనం ఎలా అవుతుంది? పరమాత్మునికి బలిచక్రవర్తిలాగా 3 అడుగులతో సమస్తం ఆక్రమిస్తాడని గురువుగారు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా సర్వసమర్పణ చేసేంత స్థాయికి వెళ్ళాలి. ఇది చిట్ట చివరి పరాకాష్ఠ భక్తి. ఈ విధమైన భక్తులలో 9 భక్తి మార్గాలలో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా తరిస్తాం. 9 పట్టుకుంటే ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు. నిజం చెప్పాలంటే ఇలాంటి భక్తులు మనకి భాగవతంలో ఉన్నారు. ఎవరెవరున్నారు? శ్రీ విష్ణోహ శ్రవణే పరీక్షిత భవత్, పరీక్షిత్తు విన్నాడు, శ్రవణ భక్తి, అందువల్ల మోక్షం పొందాడు. వైయాసకి కీర్తనే, వ్యాసుడి కొడుకు సుకుడు పురాణం చెప్పాడు, కీర్తనం చేశాడు. కాబట్టి కథ చెప్పిన ఆ వ్యాసుని కొడుకు సుకుడు, ఆయన మోక్షం పొందాడు. ఈ అభినవ సుకుడు కూడా మోక్షం పొందుతాడు గ్యారంటీగా కథ చెప్పాక. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాదుడు ఏం చేశాడు? నిరంతర స్మరణ చేశాడు, ఆయన మోక్షం పొందాడు. తదంగిరి భజనే లక్ష్మీ, పాదసేవ చేసింది రోజు ఎవరు? లక్ష్మీదేవి. కాళ్ళలా ఒత్తుతూ ఉండేది కాబట్టి ఆవిడ మోక్షం పొందింది. అందుకే గురువుగారి పాదసేవ చేసిన వాడు తప్పక లక్ష్మీదేవికి వచ్చిన స్థాయి పొందుతాడు. పృథు పూజనే, పృథు చక్రవర్తి పూజ చేశాడు, మోక్షం పొందాడు. ఇంకా ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు? దాస్యం చేశారు, ఎప్పుడు అక్కడికి వెళ్ళి, అందువల్ల ఆయన మోక్షం పొందాడు. రోజు ఆయన స్మరణ చేశాడు, స్తవనం చేశాడు. అక్రూర స్తవనే, అక్రూరుడు స్తవనం చేశాడు, ఆయన మోక్షం పొందాడు. ఇంకా వందనం, రోజు ఆయనకి నమస్కారం చేశాడు మహానుభావుడైనటువంటి విదురుడు లాంటి వాళ్ళు, వాళ్ళు ఆయనలో లీనమైపోయారు, తద్వారా ఆయనలో కలిసిపోయారు. గోపికలు ఆయనకి వందనం చేశారు, ఆయనలో కలిసిపోయారు. వందన భక్తికి చాలామంది చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు చెప్పారు, వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళే. ఇంకా అన్నిటికంటే మరొక గొప్పది ఏమిటంటే సర్వస్యాత్మ సఖ్యే అర్జున, అర్జునుడు ఒకడు సఖ్యం, స్నేహం చేసి అర్జునుడు మోక్షం పొందాడు. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం, ఆఖరి అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ఆత్మనివేదన చేసి బలిచక్రవర్తి మోక్షం పొందాడు. ఇలా ఎవరైనా ఇందులో ఏ మార్గం పట్టుకున్నా తరిస్తారు, అన్నీ పట్టుకుంటే ఇంక వాడు తప్పక పునర్జన్మ లేకుండా అయిపోతాడు. కాబట్టి ఇందులో ఏదో ఒకటి పట్టుకోవాలి. దీనికి పాతన గారు అందమైన పద్యం రాశారు, తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గంతో ఆ భగవంతుణ్ణి తలిచి మోక్షం పొందడమే, వాడు సజ్జనుడై ఉండడమే ఆ వ్యక్తికి శుభము కలిగిస్తుంది. ఇది నా మనస్సు కనిపిస్తున్నది. ఒకవేళ ఆయనని తలుచుకోకపోతే వాడి జీవితం వ్యర్థమవుతుంది. భగవంతుడైన విష్ణువుని భక్తితో తలుచుకోకపోతే వాడి జీవితం ఎటువంటిది? భగవంతుణ్ణి ఏనాడు తలుచుకోవడంలా, నారాయణ అండంలా, అప్పుడు వాడి జీవితం ఏమవుతుంది అంటే అంధేందూదయముల్. ఇందూదయం అంటే చంద్రుడి యొక్క ఉదయం, ఇందు అంటే చంద్రుడు, చంద్రుడు ఉదయించాడు, వెన్నెల వచ్చింది, కానీ అక్కడ ఒక గుడ్డేడు ఉన్నాడు. ఇప్పుడు గుడ్డివాడికి ఆ చంద్రుడి వెన్నెల వల్ల లాభం ఉన్నదా? ఎందుకని? వాడు ఆ వెన్నెలను చూడలేడు, ఆస్వాదించలేడు. గుడ్డివాడికి చంద్రుడి వెన్నెల ఏమీ ఉపయోగం లేదు, దండగా. అలాగే హరిభక్తి లేనివాడి జీవితం దండగా. హరిభక్తి లేనివాడి జీవితం గుడ్డివాడికి వెన్నెల వంటిది. మహాబధిర శంఖారావముల్. ఒక ఆయన పురాణం వినడానికి వచ్చాడు. 2 గంటలు పురాణం విన్నాక తర్వాత నా దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు దగ్గర వచ్చి మైకి దగ్గర ఇలా ఇలా తలకాయ తిప్పి ఏదో అంటున్నారు, ఏమన్నారండి అన్నాడు. ఆ తర్వాత నాకు అనుమానం వచ్చింది, నాకేం వినబడలా. పాపం చెవిటివాడు, ఏం చేస్తాం, పూర్వకర్మ, అదేం కావాలని తెచ్చుకోలేదుగా, కర్మయోగం వల్ల చెవిడు వచ్చింది. ఇలాంటి చెవిడివాడి దగ్గరికి వెళ్ళి మై అని శంఖం ఊత్తే ఈ శంఖం వల్ల ఉపయోగం ఉందా? మహాబధిర శంఖ ఆరావముల్. పరమ చెవిటివాడి దగ్గరికి, బాగా పుట్టు చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊదడం వల్ల ఏం ఉపయోగం లేదు, శంఖం వాడికి వినబడదు కనుక. అందువల్ల హరిభక్తి లేని వాడి జీవితం ఎటువంటిది అంటే చెవిటివాడి దగ్గర శంఖం ఊదడం వంటిది. తర్వాత ఏమన్నారు, క్రోడసద్గంధంబుల్. మోగ సద్గ్రంథాఖ్యాపనముల్. మోగాడు ఒకడు బాగా చదువుకున్నాడు. మోగవాళ్ళు కూడా చదువుతారండి, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్ ఉంటాయి, వాటికి చాలా బాగా డొనేషన్లు ఇస్తారు, చదువుతారు అక్కడ. పాపం మోగవాడు బాగా చదివినా దురదృష్టవశాత్తు వాడు ఉపన్యాసం చెప్పడానికి కూర్చుంటే నోట మాట రాదు, ఎందుకంటే నోరు లేదు కనుక. వాడు మోగవాడు, వాడికి భాగవతం అంతా వచ్చు కానీ చెప్పడానికి నోరు లేదు. అటువంటి వాడు ఎన్ని గ్రంథములు చదువుకుంటే మాత్రం మీకేం చెప్పగలుగుతాడు? పూర్వం మోగవార్తలు ఉండేవి గుర్తుందా మీకు? దూరదర్శన్లో ఆదివారం రాగానే రెండింటికి వేసేవారు అనమాట అని చెప్పేవారు. వెనకాతల వాడు 2 సార్లు ఎలక్షన్లు జరిగాయి అని వ్యాఖ్యానం చెప్పాలి ఈ సైగలకి. కాబట్టి మోగవాడు ఎంత చదువుకున్నా సైగలే చెయ్యగలడు, కానీ ఆ సద్గ్రంథములో ఉన్నటువంటి విశేషములు వర్ణించి చెప్పలేడు, వాడికి మైకి ఉపయోగం లేదు. మోగవాడు ఎంత చదువుకున్నా ఆ గ్రంథము యొక్క పాండిత్యం వాడికి ఎలా ఉపయోగం లేదో హరిభక్తి లేని వాడి జీవితం అటువంటిది. నపూంసక వధువు కాంక్షల్. ఒకడున్నాడు, వాడు పురుషుడు కాదు స్త్రీ కాడు. హైదరాబాద్లో చూడండి, చప్పట్లు కొట్టి బాయ్యోయ్ అని పావలా లాగుతూ ఉంటారు 5-10 రూపాయలు. అటువంటి ఒకనొక మధ్యజాతి వాడు, వాడు నపూంసకుడు. ఇటువంటి నపూంసకుడికి ఒక సుందరీమణిని అంటగడితే ఉపయోగం ఏమున్నది? నపూంసకుడు వధువుని కోరుకోవడం వంటిది. వాడికి బంగారం లాంటి భార్య దండగా. నపూంసకుడికి సుందరి ఎలా దండగో హరిభక్తి లేని జీవితం అటువంటిది. కృతజ్ఞావళి బంధుత్వంబులు. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాడితో బంధుత్వం ప్రమాదం. బంధుత్వం ఎవరితో ఉండాలి? చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిన్నటిదాకా మొన్నటిదాకా వెనకాతలు తిరిగి కాళ్ళు గట్టిగా పట్టుకుని, గురువుగారు జీతం లేదండి, డబ్బులు లేవండి, చచ్చిపోతున్నామండి అని గురువుగారిని పట్టుకున్నారు. గురువుగారు మంచి మంత్రం చెప్పి వాళ్ళకు ఉద్యోగం వచ్చేలా చేసి పెళ్ళి అయ్యేలా చేశారు. పెళ్ళి అవగానే మళ్ళీ మర్నాటి నుంచి గురువుగారు కనబడితే, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నవాళ్ళు ఉన్నారు. అంటే నిన్నటిదాకా ఈ ఉద్యోగం ఇమ్మని వెంటబడింది వీడే. వీడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత, మీరు ఎవరండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటాడే. అటువంటి కృతజ్ఞుడితో బంధుత్వం చాలా ప్రమాదం. చేసిన వేలు వెంటనే మర్చిపోతారు వాళ్ళు. ఆ కృతజ్ఞులతో బంధుత్వం ఎంత ప్రమాదమో హరిభక్తి లేని వాడి జీవితం అలా దండగా. భస్మహవ్యములు. యజ్ఞం చేసి ఆ యజ్ఞగుండంలో నెయ్యి వేస్తే దేవతలకు అందుతుంది, అప్పుడు మనకి ఫలితం వస్తుంది. అలా కాకుండా యజ్ఞంలో వేయకుండా బూడిదలో నెయ్యి వేస్తే ఉపయోగం ఉంది. బూడిద గుంపల్లోకి వెళ్ళి బూడిద కుప్ప కింద ఉంది, లేక విభూతి పండు ఉంది, ఆ పండు మీద నెయ్యి వేసి ఓం విష్ణవే స్వాహ అంటే అది విష్ణువుకి ఎడుతుందా? వెళ్ళదు. నెయ్యి యజ్ఞగుండంలో వేయాలి, మన కడుపులో వెయ్యాలి. యజ్ఞంలో వేస్తే దేవతలకి, కడుపులో వేస్తే మనకి పెడుతుంది. బూడిదలో వేస్తే ఏం ఉపయోగం లేదు. భస్మములో వేసిన నెయ్యి ఎలా వ్యర్థమో హరిభక్తి లేని వాడి జీవితం అలా వ్యర్థము. లుబ్ధ ద్రవ్యముల్, పిసిని కొట్టాడు డబ్బు, పిసిని కొట్టాడు జేబు నిండా కట్ల కట్లు ఉంటాయి. ఏం లాభం? ఉపన్యాసం అయ్యాక వచ్చి ఒక రూపాయి ఇచ్చి వెళ్ళడు. ఇంక వాడి దగ్గర డబ్బు ఏమిటి ఉపయోగం? వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా వాడు పెళ్ళానికి పెట్టడు, పిల్లలకి పెట్టడు, ఎవరికి రూపాయి తీసేవాడు. అటువంటి వాడి సొమ్ము దండయే. కోట్లుంటాయట, కానీ దాహం వేస్తే రైల్వే ప్లాట్ఫారం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లే పట్టుకు తగ్గుతాడు. కానీ ఒక్క కొబ్బరి బొండ తగలేడు చూస్తూ చూస్తూ. నేను చూశాను అలాంటి వాడిని. భార్యాభర్తలిద్దరు రైల్లో వచ్చారు. భార్య ఒక్క డ్రింక్ ఇప్పించండి అంటే, ఎందుకే, నెక్స్ట్ స్టేషన్లో దిగి నీళ్లు పట్టిస్తాలే, లేదా బాత్రూంలో లెట్రిన్లో ఉన్న నీళ్లు తాగేవి, ఎందుకు వచ్చేది 10 రూపాయలు దండగా అన్నాడు. కోట్లున్నాయి, ఎందుకు వాడి వల్లకి ఆ డబ్బు వల్ల ఉపయోగం? వాడు చచ్చాక ఆ కోట్లు అనేసి తగలబెడతారా? కాబట్టి పిసిని కొట్టాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు ఉపయోగపడదు. పిసిని కొట్టువాడి డబ్బు ఎలా వ్యర్థమో అలాగే హరిభక్తి లేని వాడి జీవితం అటువంటిది. అందుకని లుబ్ధ ద్రవ్యముల్, క్రోడ సద్గంధంబుల్. పంది దగ్గరికి వెళ్ళి మీరు పెర్ఫ్యూమ్ కొట్టండి, పంది మూతి దగ్గరికి వెళ్ళి చందము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అని పాడి పన్నీరు కొడితే చిచ్చి అది కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకంటే పన్నీరు అంటే అసహ్యం దానికి, పన్నీరు దానికి కన్నీరు తెప్పిస్తుంది. వెనకాతల, మా వెనకాతల డ్రైనేజ్ ఉందిలేండి, మా రూమ్ వెనకాతల, మీరు కావాలంటే వచ్చి చూడండి. ఆ డ్రైనేజీలో పడి నాక్కుంటూ ఎంత సువాసనో అని అనుభవిస్తూ ఉంటుంది పంది. అందుకే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నారు. పంది బురద మెచ్చుకుంటుంది కానీ పన్నీరు మెచ్చుకుంటుందా? పన్నీరు ఒకవేళ కొడితే అసహ్యం దానికి. అందుకని క్రోడ అంటే పందికి సద్గంధం దండగా, మురికి ఇష్టం తప్ప. పందికి గంధంలాగా హరిభక్తి లేని వాడి జీవితం దండగా. ఎంత బాగా చెప్పాడు. అంధేందూదయముల్, మహాబధిర శంఖారావముల్, మూక సద్గ్రంథాఖ్యాపనముల్, నపూంసక వధువు కాంక్షల్, కృతజ్ఞావలి బంధుత్వంబులు, భస్మ హవ్యములు, లుబ్ధ ద్రవ్యముల్, క్రోడ సద్గంధంబుల్, హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. ఈ పైన చెప్పినట్టుగా హరిభక్తి లేనటువంటి వాళ్ళ సంసారములు దండగా. కాబట్టి తప్పక ప్రతి వ్యక్తి జీవితంలో హరిభక్తిని అలవర్చుకోవాలి. హరిభక్తి ఒక్కటి ఉంటే ధరణి మొత్తం చేతిలోకి వస్తుంది. హరిభక్తి ఒకటి ఉంటే ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించవచ్చు. హరిభక్తి ఉంటే ఎవ్వరికీ అంత తేలికగా లభించని హరి తనయంత తాను మన ఇంటికి ఎదురుగుండా వచ్చి చంటి పిల్లవాడిలా తాండవమాడతాడు. ఒక్క హరిభక్తి లేకపోతే ఎన్ని ఉన్నావన్నీ వ్యర్థమైపోతాయి అని హరిభక్తి గురించి ఇక్కడ అత్యద్భుతమైన చాలా విశేషములు చెప్పాడు. ఒకటా రెండా ఎన్ని చెప్పాడో. అందులో కమలాక్షుని అర్చించు కరములు కరములు వంటి పద్యాలు ఉన్నాయి. అవి మనం రేపు యథాప్రకారంగా 6:20 కల్లా ముచ్చటించుకుంటాం. ఇప్పుడు స్వస్తి చెప్పేలోపు ఒక మంచి వచనాన్ని, ఒక అరణ్య వర్ణనని శ్రీవిద్య టకటకటక చదివి వినిపించేస్తావు సార్ అమ్మాయి. అయ్యాక అప్పుడు స్వస్తి చెప్పుకుందాం.
అది మరియును మాతులుంగ లవంగలుంగ చోతికేతికి బల్లాత కామ్రాతిగా సరళ పంచబద్రి ఒకరు అంజుల వట్టకుడు ఉందగొరొక్కరంట కోవిదార ఖర్జూర నాలుకేరు వంద మందారు జంబు జంబి మాధవి తాలూక తాగలు తక్కువల తమాల హింతాల సాల సాల ప్రియాలు విమములక క్రిమక కదం వేరు కదలి కపిత్వ కాంచన కందరాలు శిరీషించుపాచోక పలాసు నాగపున్నాక చెంపక శతభద్ర మరువక మల్లికామ తల్లిక ప్రేమక నిరంతర వసంతమి సౌభాగ్య సంపదం కురిత పల్లవిత కోరికిత కుసుమిత ఫలితలత విడువి వీరు నువాలం కుతంబులు మణివాలు కనెక విద్రం పులిని తరంగిని సంగతి విద్రుడు బల్బ మహోజ్జాన సుఖపిక నిజుబుట ఎద్దలిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్క ఫలరంధ్ర రసప్రవౌలంబుడు గణకమై చలిల కాసార కాంచన కుమత కలహార కమల విమిలిత కబలాహార సంతత అంగీకార భార ప్రశాంత కాంతా సమాలింగిత కుమార మత్తు మరకర వెటి సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారుండవ జలకుక్కట చక్రవాక బకబల్లాదిక కోయిష్టిక జలభింగ విసిర వివిధ కోలాహలర బద్రి భూత భూన భూంతరాలములు దుహినకర కాంత మరకత కమలరాగ వజ్రవేడు గోమేదిక పుష్యరాగ మనోహర కనక గల్దవత మయాని అనేక శిగడ దరిహమాన విద్యాధర విభుత సిద్ధ చారును గరుడ గంధర కిన్నరి కింపుష మిథున సంత సరస అల్లాపు మంగళాయుతమును గంధ గజ గవ గండ పేరుంద ఖడ్గ గంటి సర్వ సాధుల సజ్జమిన శల్య బల్ల సారంగ చాలారుక వరాహ మహేష మర్కట మొహోరగ మాధ్యాలది నిఖిల ముగనాథ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత సింహ శవనాగత కింకరము ఎప్పు నా పర సంభితందు నందు.
ఆ అరణ్యవర్ణన్ అంతా మనం గజధ్రువక్షంలోది అని చదవసారి ధారణాశక్తి ఇలా ఉంటుంది సుమా అని చెప్పడానికి, తర్వాత రేపు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ సందర్భంగా అత్యంత పవిత్రమైన శృంగేరి శారదా పీఠం ఇది. జగద్గురువులు భారతీతీర్థ స్వామివారు ఇక్కడ ఉన్నట్టే మనకి లెక్క. రేపు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ పూర్ణిమ పూజ ఉంటుంది. శంకరాచార్యుల వారికి పూజలు అవి కార్యక్రమాలు ఉంటాయి. అందరూ తప్పక ఉదయం 9 గంటలకల్లా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలి అని మా అందరి యొక్క ఆకాంక్ష. వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి అభిషేకాలు జరుగుతాయో ఏమిటో కళ్ళారా చూడొచ్చు. నేను వచ్చి దర్శనం చేసుకుంటాను. ఆ జగద్గురువుని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీఠ గురువు గారిని ఇక్కడ చూడొచ్చు, దాంతోపాటు ప్రత్యక్ష గురువుని నన్ను చూడవచ్చు. ఈ విధంగా గురు పూజని, ఆషాఢ పూర్ణిమని ఈ పీఠంలో మనం సద్వినియోగం చేసుకుందాం. రేపు ఎప్పుడు కార్యక్రమం? మళ్ళీ కిందకి దిగాక మీరు ఏదో చెప్పారండి అని అడిగేవాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వచ్చి. ఇంత ఏం చెప్పాను నేను? గురు పూర్ణిమ. గురు పూర్ణిమకి రేపు ఎన్నింటికి పూజ మొదలవుతుంది? ఇక్కడ 9:00 ఎక్కడ దొరుకుతుంది? శంకరాచార్య స్వామి వారి యొక్క చూశారుగా లోపల సన్నిధిలో. అందులో పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ఇక వారందరినీ అడగండి, చెబుతారు.